ఆ రాత్రి అలవ గడిచింది కానీ పొద్దుటే లేవగానే ఈయన స్నానం చేయాలి. స్నానం చేయడానికి చెరువు దగ్గర కడితే చెరువు దగ్గర కాపలా వాళ్ళు మెడట్టు గంటేశారు, స్నానం చేయడానికి వెళ్ళలేదన్నారు. పాప ఆయన సముద్రం దూరంగా ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వచ్చి ఆచమనం చేద్దామంటే ఇంట్లో చుక్క నీరు లేదు. కొన్ని కొన్ని కథలు వింటే హృదయం ద్రవించిపోతుంది. మహాత్ములు ఇలాంటి కష్టాలు పొందారు. రసగంగాధరం రాసిన జగన్నాథరాయలు అలా కష్టాలు పొందాడు. వాళ్ళు వీళ్ళు అన్నారు పిల్లలు. ప్రపంచంలో మహాత్ములంతా మొదట్లో కష్టాలు పొందిన వాళ్ళే. ఆ కష్టాలు పొందకపోతే ఇంత గొప్పవాడు ఎలా అవుతాడండి? పట్టుదల ఎలా వస్తుంది? పాపం ఈయన ఇంటికి వచ్చి, పద్మావతి సముద్రంలో స్నానం చేశాను కానీ ఇప్పుడు ఆచమనం చేసి కృష్ణుడికి పూజ చెయ్యాలి, పురుష సూక్తం స్త్రీ సూక్తం చదవాలి, నిన్న తెచ్చుకున్న మంచినీళ్ళు కుండలో ఒక్క ఉద్ధరిణైనా ఉన్నాయా, ఓ పంచపాత్రకి పనికొచ్చే నీళ్ళు ఉన్నాయా అంటే బిందంతా తిరగేసి ఒక్క చుక్కలేవండి, రాత్రికే అయిపోయాయి అంది ఆవిడ. పోయిన చుట్టుపక్కల వాళ్ళని బతిమాలి తేకూడదంటే ఆ అవమానం కూడా అయిపోయింది. తాగడానికి కూడా మంచినీళ్ళు లేవంటే ఒక్కళ్ళు ఇంట్లోకి రానివ్వడం లేదు, ఏ నూతి దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, చెరువుల దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, నన్ను చూస్తే మండిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఈ బాధ? నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, అందరి కాళ్ళు పట్టుకుని పశ్చాత్తాప్తురాలను అయ్యాను, నేను ఆయన పెళ్లి చేసుకుని పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపంతో శరణు కోరి మిమ్మల్నైనా ఇంట్లో కలుపుకోమంటాను, కులంలో కలుపుకోమంటాను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, చస్తే ఇద్దరం కలిసి చద్దాం, బతికితే బతుకుదాం, ఏమైనా పర్వాలేదు, నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇది మా గురువుగారి ఆజ్ఞ. పరమ పూజ్యుడు రాధారమణ స్వామి వారు నిన్ను నాకు అంటగట్టాడు, నువ్వు నాలో ఒక భాగం, అమ్మవారి కళవి నువ్వు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆయన. వెళ్ళకపోతే చచ్చిపోతామేమో అంది ఆవిడ. ఇంతలో పరాశరుడు వచ్చాడు. జయదేవ, ఇదేం కర్మము, ఎక్కడికి వెళ్ళినా నీళ్లు పొట్టడం లేదు, ఎవరూ ఏ వస్తువు ఇవ్వడం లేదు, కొట్లలో సామాను అమ్మడం లేదు, అసలు బయటికి వెళ్తే ఉమ్ముతున్నారు అన్నాడు ఆయన. జయదేవుడు, భగవంతుడి పూజ చేయడానికి నీళ్లే కావాలా, ఆచమనం చేయకపోతే మానసికంగా చేస్తాను. మానసిక పూజ గురించి మహాత్ములు చెప్పనే చెప్తారు. శంకరాచార్యుడు అంటే ఈయనకి చాలా ఇష్టం అండి. ఈయన 10వ శతాబ్దం వాడు, శంకరుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం వాడు. అందువల్ల ఆయన రాసిన మానస స్తోత్రం చదివినవాడు ఈయన. శివకేశవులకి అభేదం పాటించే గొప్పవాడు జయదేవుడు. కృష్ణభక్తుడైనా ఎప్పుడు శివుడిని తిట్టలేదు చూడండి మీరు అందరూ ఎక్కడన్నా, అంత గొప్పవాడు. రత్నై కల్పిత ఆసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగవదా మోదాంకితం చందనం జాతి చంపక బిల్వ పత్ర రచితం పుష్పంచ ధూపం తథా దేవం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అన్నాడే. నా మనస్సులోనే దీపం వెలిగిస్తున్నాను, రకరకాల పూజా ద్రవ్యాలు ఇస్తున్నాను, ఇవేమి బయటికి కనపడవు. ఆచమనానికి నీళ్లు లేకపోవచ్చు, పువ్వులు లేకపోవచ్చు, ఇవ్వడానికి గంధం లేకపోవచ్చు, ధూపం దీపం ఏమీ లేకపోయినా హృదయంలోనే కల్పించి మానసిక పూజ చేస్తాను అన్నాడు ఆయన. ఏమీ లేనప్పుడు నా మనస్సే నీకు నైవేద్యం, నా మనస్సులోనే ఆచమనం చేస్తున్నాను, సంకల్పంతో అన్నీ సమర్పిస్తున్నాను అన్నారట. అందుకే చిట్ట చివర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, నేను ఏ పనులు చేసినా అవన్నీ నీ ఆరాధనం అన్నాడు శంకరుడు. అది చాలా అద్భుత భావన. ఏమీ లేనప్పుడు లేదని బెంగపెట్టుకోక్కర్లేదండి, మానసికంగా చేయమన్నాడు అంతే. అందుకని నేను బయటకు వెడతాను, సముద్ర తీరంలో మానసికంగా సంధ్యావందనం చేసుకుని అర్చన చేసుకుంటాను అని ఇంట్లోంచి బయలుదేరాడు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండు అని గుణపం తీసుకున్నట్టు పరాశరుడు. ఈయన కంగారు వచ్చింది. వెంటనే పద్మావతి కూడా వచ్చి వద్దొద్దు అన్నయ్యో గుణపం వద్దంది, కాదు ఇవాళ ఈ జనము నేను తేలిపోవాలన్నట్టే. సభాపతి మీదకి వెళ్ళిపోతాడేమో, గుణపంతో పొడి చంపేస్తాడేమో, హత్యానేరం కింద చెరసాల పాలైపోతాడేమో అని వాళ్ళిద్దరు కంగారు పడి వద్దు వద్దు అంటూ నువ్వు వినిపించుకోకుండా, అమ్మా పద్మావతి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకుంటే కృష్ణుడి మీద ఒట్టు, జయదేవ నన్ను తాకితే నీ ఇష్టదైవం నీ ఇష్టదైవమైన గోవిందుని మీద ఒట్టు అన్నట్ట. పాప వాళ్ళిద్దరు దాంతో ఏమీ చేయలేక ఆగిపోయారు. కానీ లోపల వాళ్ళకి భయం పట్టుకుంది. ఈ గుణపం పట్టుకుని ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో, చెయ్యకూడని పని చేస్తాడేమో, చుట్టుపక్కల వాడు పొడి చేస్తాడేమో, లేకపోతే వాళ్ళు ఈ గుణపంలో ఒకరు వీడి పొడుస్తారేమో అనుకుంటూ ఉండగా ఆయన అవేం చేయలే. ఆయన పెరట్లో ఈశాన్యం దగ్గరికి వెళ్ళాడు. గుణపం పుచ్చుకుని గోవింద నువ్వు ఉన్నావని నిరూపించు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఒక్క చుక్క నీరివ్వడం లేదు, కానీ నీ పాదాల నుండి గంగ పుట్టిందని నేను పురాణంలో విన్నాను, పద్మాగర్ గారు కూడా చెప్పారు, అది నమ్మే. నాకు పాతాళ గంగ ఈ అని గొడపలతో గోవింద ఒక్క పొడి పొడిస్తే పాతాళ జలం తక్కువ తలుకొచ్చింది పై. ఇంత ఆయన ఏం కష్టపడి నుయ్యం దవల, నుయ్యి దవడం అంటే అంత తేలిక. గొనపంతో నేల మీద ఒక పోటు పడవడంతో అడుగు నుంచి ఉవ్వెత్తుల జలం పైకి వచ్చింది, ఉవికి వచ్చింది. అసలు నిజంగా నేను గీత గోవిందం రాసినటువంటి భక్తజయదేవుని చరిత్ర చదువుతున్నప్పుడు ఈ ఘట్టం వినగానే ఎక్కడ లేని పరవశత్వం నేనే పొందాను, ఆనందం పొందాను. గుణపంతో నేల మీద పడవడంతో పాతాళకంగా వచ్చింది, చుట్టూత ఒక వరలు వచ్చాయి, నుయ్యి తవ్వబడినట్టు అయిందనమాట. మంచి విశాలమైన వెడల్పైన నుయ్యి తయారైంది, మళ్ళీ ఆ నూతిలోకి మెట్లు కూడా వచ్చాయి, దిగుడు కూడా ఏర్పడిపోయిందట. ఇటువంటి మహామహిమ కలియుగంలో కూడా ఎంతోమంది చూపించారు. ఇక్కడ గొప్పతనం పరాశరుడిదే అనాలి, ఎందుకంటే అతనికి జయదేవుని మీద భక్తి, పద్మావతి మీద భక్తి, కృష్ణుడి మీద భక్తి. ఈ పుణ్యాత్ములకి అన్యాయం జరగకూడదు, అన్యాయం జరగకుండా న్యాయాన్ని ప్రసాదించే గోవిందుడు ఉన్నాడని నమ్మి, గోవిందుడిని నమ్మి గుణపంతో ఓడిచాడు. ఈ గుణపం గోవిందుడి కటాక్షంతో భూమిని చీల్చింది, పాతాళ జలం పైకొచ్చేలా చేసింది, దిగుడు బావి వచ్చేలా చేసింది. ఆనందపడిపోయి పరాశరుడు, చూసావా తమ్ముడు జయదేవ, ఇది ఎంత గొప్పదో, ఇందులో ఉన్న నీరుతో యుగ యుగాల పాటు చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం జలదానం చేయొచ్చు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి బావులు ఎండిపోతే వాళ్ళే వాళ్ళ ఠావులు విడిచిపెట్టి మన దగ్గరికి రావాల్సి వస్తుంది. చూసావు అని వెంటనే పంచపాత్రతోటి బిందులతోటి నీళ్లు పట్టుకొచ్చి లోపలికి పట్టుకొచ్చేసాడు. హాయిగా ఆచమనం చేసి కృష్ణుడికి రోజు కంటే బాగా అభిషేకం చేశాడు. ఇప్పుడు ఈయన పచ్చకర్పూరాలు అవి అన్నీ కలిపి కృష్ణాభిషేకం చేశాడు. పురుష సూక్తం శ్రీ సూక్తం చదువుకుంటూ శుభ్రంగా పూజ అయిపోయింది. ఇక్కడే జరిగిందో తమాషా. ఈయన ఆచమనం చేసుకుని శుభ్రంగా అర్చన చేసుకున్నాడు. లోపల పద్మావతి వంట చేసింది. మధ్యాహ్నం పూట వంట కృష్ణుడికి నివేదన చేసి ఇక కాసేపట్లో భోంచేద్దాం అనుకున్న సమయానికి సభాపతి గారు ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళి ఏమేవు భోజనం అన్నాడు. ఆవిడ భోజనం పట్టుకొచ్చింది. ఎప్పుడు ఈ భోజనంలోకి ఊరగాయ లేకపోతే బాగుండదని చెప్పానా, ఆవకాయ లేని అన్నం అన్నం ఏమిటి, చక్కగా మామిడికాయ పచ్చడి పట్టుకురా, ఊరగాయ పట్టుకురా అన్నాడు ఆయన. ఆవిడ లోపల నుంచి మంచి కొత్త ఆవకాయ పట్టుకొచ్చింది, వేసవకాలంలో మే నెలలో పెట్టిన ఆవకాయ, మంచి ఘాటైన ఆవకాయ, అద్భుతమైన ఆవకాయ, మళ్ళీ బెల్లం వేసిన దిక్కుమల్ల ఆవకాయ కాదు, మాయిదారి ఆవకాయ. బెల్లపు ఆవకాయ ఏంటంటే అసలు వీడు మొహం తగలే అని నేను అనలేదు, జయదేవుడు అన్నాడు. మంచి ఘాటైన ఆవకాయ పట్టుకొచ్చింది. ఈయన ఆవకాయ కలుపుకొని తిని మంట మంట బాబుబోయ్ మంట అన్నట్ట. ఇదేంటండి ఈ మాత్రానికే మంట అంటారు, ఎంతకంటే ఎక్కువ కారం తింటారు కదా అంటే అది కాదే నీ మొహం తగలయ్యా మంట అన్నాడు ఆయన. మధ్యలో మంట వస్తే నా మొహం ఎందుకు తగలేయడం అండి అంది. కాదే మంట మంచినీళ్ళు తగలయి అనగానే ఆవిడ చెంబుతో మంచినీళ్ళు ఇచ్చింది. మంచినీళ్ళు చెంబుడు తాగేశాడు. చెంబుడు మంచినీళ్ళు తాగితే కడుపులో మంట కాదు, ఇప్పుడు చేతి వేళ్ళ దగ్గర నుంచి ఒళ్ళంతా మంటే బాబుబోయ్ మంట బాబుబోయ్ మంట అనడం మొదలెట్టాడు. ఆవిడ కుండతో నీళ్లు పట్టుకొచ్చింది. కుండెడు నీళ్లు తాగి నెత్తి మీద పోసేసుకున్నాడు. ఇప్పుడు చల్లని నీళ్లు కుండలో నీళ్లు మీద పోసుకున్న ఒళ్ళంతా సల్ల 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 సల మరిగిపోతున్నట్టు అయిపోయింది. ఒకటే మంట కింద దుల్లేశాడు. మంట మంట అంటాడు, తను తిట్టుకుంటాడు, పెళ్ళాన్ని తిట్టేస్తాడు. నీ మొహం తగల ఇదే ఆవకాయ అన్నట్ట. ఇదేంటంటే ఆవకాయ తింటే ఇంత మంట ఏమిటండి అని దొడ్లో నూతిలో ఉన్న నీళ్లు కొడుకుని తోడు తీసుకురమ్మంది. వాడు 10-15 కుండలు నీళ్లు పట్టుకొచ్చి మీద పోసేట. ఎన్ని నీళ్లు పోయినవండి వీడు ఒళ్ళంతా ఆరిపోతుంది మంట అంటాడు. గుండెను బాధేసుకున్నాడు. నేను చచ్చిపోతాను, ఏమేవు ఈ హరికి వైధవ్యం తప్పదు, ఆ పసుపు కొంకం తుడిచేవేవు, ఆ గొలుసు తీసేయో అన్నట్ట. ఇదేంటండి వాయిదారు గొలుసు, అప్పుడే ఎందుకంటే తీయటం ఉంది ఆవిడ బతికమన్నాడు కదా. ఇక చూడండి ఈలోపు ఈయన చిన్న కొడుకు ఒకడు, నాన్న ఈ విషయం విన్నావా అన్నాడు. ఏమిట్రా మంటతో చచ్చిపోతుంటే దరిద్రుడా అన్నాడు ఈయన. కాదు నాన్న సరిగ్గా విను, మన చేయిదేవుల వారికి నీళ్లు అందకుండా చేశామా, పరాశరుడు దొడ్లో గుణపంతో పడవగానే గొప్ప దిగుడుగా ఏర్పడింది, అందులోంచి మంచి నీళ్లు పైకి తన్నాయి, ఆ నీళ్లతో వాళ్ళు ఆచమనం చేసుకున్నారు, నైవేద్యం కూడా వండుకున్నారనగానే ఇప్పుడు అర్థమైంది రాక అన్నాడు ఆయన. అక్కడ ఆయనకి నీళ్లు ఇచ్చాడు, ఇక్కడ నాకు కన్నీళ్ళు ఇచ్చాడు, నా ఒళ్ళంతా మండిపోతోంది, నన్ను వెంటనే చేయిదేవుడి దగ్గరికి తీసుకెళ్ళండేవు అన్నట్టు ఈయన. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఏం సభాపతి వాడు గడప ఎక్కకూడదు కదా అంటే గడప ఎక్కకపోతే నన్ను గడప దాటించాలి, శాశ్వతంగా గడప దాటించాల్సిన కర్మ వచ్చింది. ఒరే నీ మాట వినే కదా పాడైపోయాను, ముందు అక్కడికి తీసుకెళ్ళన్నారు కానీ వాళ్ళందరూ ఈయన మోసుకెళ్ళారట. అసలు మొయ్యలేకపోయారటండి, ఎందుకో తెలుసా, అతన్ని పట్టుకుంటే ఒళ్ళంతా సెగలు పొగలు వచ్చేస్తోంది, కాలిపోతున్న ఇనప కడ్డీలో ఉందిటి వాడు ఒళ్ళు. ఒక వ్యక్తి ఒళ్ళు ఎంత వేడిగా ఉన్నా అంత వేడి ఉండదు కదా, జ్వరం వచ్చిన వాడిని ముట్టుకుంటే మనకు కొంచెం భయం వేస్తుంది. కానీ ఇప్పుడు వాడు ఒళ్ళు అలా లేదట, ఎర్రగా ఇనప కొలిమిలో ఇనుముని కాలిస్తే ఎలా ఉంటుంది, కమ్మరి కొలిమిలో ఒక కొడవలను కత్తినో కాలిస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అనమాట, అంత వేడిగా అయిపోయింది. అతి కష్టం మీద ఈ జనం అందరూ వాడిని మోసుకొచ్చారు. సభాపతి గారికి మంటట మంటట అని ఊళ్ళో వాళ్ళంతా ఆయన వెనకొతలు వచ్చారు. ఆయన మంటతో బాధపడుతుంటే ఏదో చేస్తుంటాడు లంచం పుచ్చుకొని అన్నారు తప్ప, మనం ఎక్కేస్తే ఆయనకి కష్టం వచ్చిందని వాడు ఎవడో అండల్లా. మానవులు అలా ఉంటారండోయ్, మనని బాగా బాధ పెడతారు, రెచ్చగొడతారు, తప్పు చేశాక ఆ తప్పుకు శిక్ష మనం అనిపిస్తే అచ్చిగా అచ్చిగా బాగా అనిపించాడు వాడి పాపవాడు అనిపించాడు అంటారు. అందుకని పక్క వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోకూడదు, నమ్మకూడదు, ఎవడి పనులు వాడు చేసుకోవాలి. ఈ జనం అంతా సభాపతి ఏడుపులకి కూడా కూడా వచ్చారు. ఆ సమయానికి ఇంకా భగవంతునికి కృష్ణునికి చక్కెర పొంగలి వండి గుడాన్నం వండి నివేదన చేసి భోజనం చేయడానికి ఆకులు వేసుకుంటున్నారు జయదేవుడు పద్మావతి పరాశరుడు. ఇంతలో బయట గగ్గోలు వినబడింది. సభాపతి ఏడుస్తూ లోపలికి రావడం చూశాడు పరాశరుడు. మాకు చుక్క మంచినీళ్ళు లేకుండా చేసి తీరా మేమేదో కష్టపడి కృష్ణానుగ్రహంతో నుయ్యి తవ్వుకుంటే అక్కడికి కూడా వచ్చి మమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని గుణపం తీసేట. ఎవడన్నా గడప దాటి లోపలికి వచ్చారా గుణపంతో బుర్ర పగలు కొడతారు, మా గడప ఎక్కడానికి వీల్లేదన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళన్నారు, గుణపంతో బుర్ర పగల కొట్టక్కర్లేకుండా వేడికి బుర్ర పగిలిపోతుంది, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మాకు అయ్యింది అని జరిగింది చెప్పి ఈ సభాపతి మలమల మాడిపోతున్నాడు. వాడి ఒళ్ళు వేడెక్కింది, వాడు చచ్చేటట్టున్నాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. జయదేవునికి మంచినీళ్లు చుక్క పుట్టకుండా చేసిన పాపానికి ఇంత కష్టం వచ్చింది అని జయదేవుడి కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు, దయతో ఆ సభాపతిని రక్షించు అని చుట్టుపక్కల వాళ్ళు అన్నారట. అలా రండి దారికి అని గుణపం పక్కన పారేశాడు పరాశరుడు. అప్పుడప్పుడు కొంచెం ఆ మాత్రం ఆవేశపరులు ఉండాలండి. అప్పుడు జయదేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆ సభాపతిని పడుకోబెడితే సభాపతి ఏడుస్తూ, భక్త జయదేవ, కృష్ణ భక్త, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా నువ్వు భ్రష్టుడివని నికృష్టుడివని చెబితే నమ్మి వెనక ముందు చూడకుండా న్యాయాన్యాయాలు విచారించకుండా నీకు శిక్ష వేశాను, గ్రామ బహిష్కరణ శిక్ష విధించాను, నిన్ను వెలివేశాను, ఆ పాపానికి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను, నా ఒళ్ళంతా సెగలు పొగలు అయిపోతున్నది, మండిపోతోంది ఒళ్ళు, ఎన్ని నీళ్లు పోసినా నీరంతా శరీరం మీద పడి ఆవిరైపోతుంది, ఎర్రగా కాల్చిన పెనం మీద నీరు చుక్క పడితే ఎలా ఆవిరైపోతుందో నా ఒంటి మీద పడిన నీరు అలా ఆవిరైపోతుంది, నా బతుకులు అయిపోయింది, నన్ను రక్షించు స్వామి అని కాళ్ళు పట్టుకున్నట్ట. అప్పుడు ఆయన, లేవండి మహానుభవ, మీరు సభాపతులు వేద పండితులు సామాన్యులు కాదు అని కుర్చీలో కూర్చోబెడితే ఏం పాండిత్యం, ఈ పాండిత్యం నన్ను రక్షించదు, నువ్వే రక్షించాలన్నట్ట. నేను నిజానికి ఏమీ చేయలేదు, మీరంతా నాకు మంచినీళ్ళు పుట్టకుండా చేసినా ఒక్కసారి కూడా నేను తిట్టుకోలేదు, కాబట్టి ఈ కష్టం నేను ఇచ్చింది కాదు, అయినా నన్ను నమ్మి వచ్చావు కాబట్టి నేను రక్షించే బాధ్యత నా పరమాత్మ మీద పెడుతున్నాను, శిక్షించిన రక్షించిన కరుణాస్వరూపుడైన ఆ గోవిందుడే చెయ్యాలి, హరి అవ్యాజ కరుణామూర్తి అని అప్పుడు ఆయన ఆసుగా రాసిన ఒక పాట అన్నమాట. ఆ పాట రాశాకే ఆ సభాపతి జాతకం బాగుపడింది. జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. అమల కమల దళ లోచన భవమోచన, అమల కమల దళ లోచన, అమల కమల దళ లోచన భవమోచన, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన. భువన భవన నిధానా జయ జయ దేవ హరే హరే జయ జయ దేవ హరే శ్రిత కమల కుచ మండల ధృత కుండల శ్రిత కమల కుచ మండల ధృత కుండల కలిత లలిత వనమాల కలిత లలిత కలిత లలిత వనమాల కలిత లలిత వనమాల కలిత లలిత వనమాల జయ జయ దేవ హరే హరే జయ జయ దేవ హరే అది తన్మయత్వం లోక రక్షణ కోసం పాడినటువంటి పాట అదనమాట దేవ జయ జయ దేవ జయదేవ తన పేరు అందరూ ఉంటుంది చూడండి ఎక్కడ జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయదేవునికి సంబంధించిన కృష్ణ హరి నీకు శుభము కలుగుగాక నువ్వు ఎటువంటి వాడివి శ్రత కమల కుచమండల లక్ష్మీదేవి యొక్క కుచమండలమును ఆశ్రయించుకున్నవాడివి ఆయన ఎప్పుడూ లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం మీద ఉంటాడు అంటే అర్థం ఏమిటో చెప్పారు అక్కడ లక్ష్మీదేవి యొక్క ఒక స్తనము నుండి సంగీతం పుట్టింది ఒక స్తనము నుండి సాహిత్యం పుట్టింది ఆ తల్లిపాలు అందుకని తాగాలి సంకేత సాహిత్యాలు ఇచ్చే అపూర్వమైనటువంటి స్తనమండలం దానిని ఆశ్రయించుకున్నవాడివి అంటే నీ వల్లే నేను పాట రాయగలుగుతున్నాను నీ వల్లే ఆ పాటని పాడగలుగుతున్నాను సంగీత సాహిత్యాలకి నెలయైనటువంటి సృష్టికి మూలమైన లక్ష్మీదేవి యొక్క కుచమండలమును ఆశ్రయించిన వాడ అమ్మవారే లేకపోతే ఆవిడ స్తనములే లేకపోతే ఆ పాలు తగ్గపోతే ఇన్ని జీవరాశులు ఎలా బతుకుతాయండి ఇన్ని జీవరాశులకు మూలకారకురైన అమ్మవారిని ఆశ్రయించుకుని లోకాన్ని రక్షించే నీకు జయము కలుగుగాక దుర్ద కొండల చెవులకు ఆయన కుండలములు ధరిస్తాడు నిజానికి ఈ కుండలములు అంటే అర్థం ఇప్పుడు నా చెవులకి కుండలాలు ఉన్నాయి ఈ కుండలములు కాదట శ్రోత్రం శృతేనైవ వినడమే వేదమే కుండలం ఆయన చెవుల్లో ఒక చెవికున్న కుండలం రెండు వేదములు మరో చెవికున్న కుండలములు మిగతా రెండు వేదములు చతుర్వేదములను కుండలములుగా ధరించిన నీకు శుభము కలుగుగాక ఇక నీవు అమల కమల దళలో వచ్చిన తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన వాడు అనొచ్చు పద్మముల రేకుల వంటి కళ్ళు కలిగిన వాడు అనకుండా స్వచ్ఛమైన తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాడ తామర పువ్వుల్లో కూడా మధ్య మధ్యలో కమిలిపోవడాలు ఉంటాయి గీతలు పడతాయి అందుకే కొంతమంది కళ్ళు తామర పువ్వులో ఉన్నా ఆ కళ్ళల్లో కొన్ని కొన్ని జీరలు లేకపోతే ఏవో రేఖలు కనపడతాయి కానీ పరమాత్మని కళ్ళు స్వచ్ఛమైన తెల్ల తామర పువ్వు రేకుల వంటి కళ్ళట అందుకని స్వచ్ఛమైన తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాడు అనగా పరమాత్మ దృష్టిలో ఏ విధమైనటువంటి దోషము ఉండదు కొంతమంది చూస్తారు కదా విషపు చూపులవి అలా చూశాడు వాడు ఎగిరిపోయాడే ఏమిటి నీకు ఎవార్డు వచ్చిందా అన్నాడా అయిపోయాడే వాడికి దరిద్రపు చూపులవి ఇంకా అన్నాడు అందుకే పూర్వకాలంలో మనకి ఏదైనా వస్తే పక్కవాడికి చెప్పేవారు కదా కాబట్టి ఎప్పుడైనా మీకు ప్రమోషన్ వచ్చి జీతం పెరిగితే అందరికీ చెప్పకూడదండో డాక్టర్ గారు ఇక అక్కడి నుంచి చూడు అన్నాడా ఆ చూపులు పెడితే ఇక అయిపోయినట్టే కానీ పరమాత్మ చూపులు స్వచ్ఛమైనవి పవిత్రమైన చూపులు అన్నమాట భవము వచ్చిన సంసార బంధాల నుంచి పుట్టుకు నుంచి విముక్తి కలిగిస్తాడు ఆయన త్రిభువన భవన నిధాన మూడు లోకములను సృష్టించే సృష్టి పదార్థమునకు నిధి వంటివాడా అంటే సమస్త లోకాలు నీవే సృష్టిస్తున్నావు సృష్టికి నువ్వు ఒక నిధి వంటి వాడివి వీటిని నిలబెడుతున్నది నువ్వే సృష్టిస్తున్నావు పోషిస్తున్నావు వీటిని నిలబెడుతున్నావు అటువంటి నీకు దేవా జయము కలుగుగాక ఇలా 8 పదాల్లో రాశాడు రాసి ఆ కృష్ణుడు ఆనందంతో తల ఊపుతున్నట్టుగా పటంలోంచి ఈయన కనబడ్డట విగ్రహం నుంచి. అక్కడికి వెళ్ళి పచ్చ కర్పూరము తులసీదళము అన్నీ వేసినటువంటి తీర్థం ఉంది అక్కడ. ఆ తీర్థం స్వామికి చూపించి ఒక ఉద్ధరణుడి తీర్థం పట్టుకొచ్చి గోవింద 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 అని నోట్లో పోసాడో లేదో ఆ సభాపతి గారి మంటంతా పోయింది, తంటంతా తొలగిపోయింది. ఓహో ఎంత హాయిగా ఉందో, ఇందాక అక్కడ దాకా ఒళ్ళంతా మండిపోయింది. సాధారణంగా ఒళ్ళు మండిపోతుందంటారే ఇది అసలు మంట, మామూలుగా ఒళ్ళు మండుతుందంటారే ఆ మంట రూపించితే తెలుస్తుంది. ఇప్పుడు ఆ మంటంతా పోయింది అని వెంటనే కాళ్ళు పట్టుకుని జయదేవ పరమ స్వచ్ఛస్వరూపులు మీరు, పుట్టుక ఎటువంటిదో ఎవడికి తెలుసు, జ్ఞానం వల్ల మనిషికి పునర్జన్మ వస్తుంది. ఆ పద్మావతి నువ్వు కారణజన్ములు గ్రహించలేక ఎవరో ఏదో చెబితే నిన్ను వెలివేయాలనుకున్నాం, అది మమ్మల్ని బలి తీసుకుంది, క్షమించు మమ్మల్ని. ఈరోజు నుంచి మేము నీ గీత గోవిందం వింటాం, నిన్నే పూజిస్తాం, నువ్వు మాకు గురువు అయి ఇహలోకంలో మంచి మార్గం చూపించు, పరమార్గం కూడా చూపించు, ముక్తిని కూడా ప్రసాదించు అన్నాడు. ఆ తర్వాత నుంచి ఇంకా జాతకమే మారిపోయింది. చూసారు ఊళ్ళో ఎవరు తిట్టారో వాళ్ళు పొగడ్డం మొదలెట్టారు. హాయిగా పూట నివేదన అయ్యి అందరికీ భోజనం పెట్టేటండో ఆయన. మళ్ళీ ఇదొకటి, వాడికి మంట తొలగించడమే కాకుండా ఇవిడు వంట చేసి అందరికీ పెట్టవలసి వచ్చింది. వచ్చిన వాళ్ళంతా అక్కడే కూర్చున్నారు, మధ్యాహ్నం పూట వచ్చారు కదా, మరి మళ్ళీ క్యారేజీ అక్కడ అందరికీ అక్కడ శుభ్రంగా కడుపారా భోజనం పెట్టింది. నిజంగా ఆవిడ చేతి వంటే వంటటండి. ఆవిడ అలా గుప్పెడు బియ్యం తీసి అసట్లో వేస్తే పద్మావతి ఎంతమందికైనా సరిపోయేదిట భోజనం. మరి ఆవిడ చేతి మహిమ, భక్తి మహిమది, అందరికీ భోజనం పెట్టింది. అక్కడ నుంచి ఆ ఇల్లంతా ఓ ధర్మసత్రం అయిపోయింది. ఎందుకని, ఈయన పాటలు రాయడం, ఆ పాటలు ఇతరులకు వినిపించడం, భాగవతం చెప్పడం చేసేవాడు, అందరికీ భాగవతం చెప్పేవాడు, జనం అంతా వచ్చేవాడు. వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం కూడా భోజనం చేసేస్తారు కదా, మరి రాత్రిపూట వచ్చిన వాళ్ళు రాత్రి భోజనం కూడా. మళ్ళీ రాత్రిపూట భోజనంలో అయితే సేమ్యా ఉప్మాలు, మళ్ళీ దాంతోపాటు చట్నీలు, మధ్యాహ్నం పూట భోజనాల్లో అయితే ఏవో పులుసులు పకోడీలు, పొద్దున పూట అయితే మళ్ళీ అటుకులు పులిహేరా ఇడ్లీలు ఇవన్నీ కావాలి. అన్నీ చేసి పెట్టేది ఆవిడ. ఈయనేమో భాగవతం చెప్పేవాడు. ఆ మరునాడు ఒక తమాషా జరిగింది అండి. అక్కడికి దగ్గరలోనే ఈ బిందు బిల్వంలో ఓ చెరువు ఉంది, చాలా గొప్ప చెరువు అది. ఆ చెరువులోనే నీళ్లు తీసుకోకుండా ఇతన్ని అందరూ నిషేధించారు. ఇంట్లో నుయ్యి వచ్చినా ఈయన రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడే సంధ్యావందనం చేసేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఇంట్లో నుయ్యి వచ్చింది కదా అని చెరువుకి వెళ్ళడం మానేయలేదండో. పూర్వకాలంలో కాశీ వెళ్ళినప్పుడు బాత్రూములో నీళ్లు వచ్చినా అందరూ గంగలో స్నానం చేసేవారు. మన కర్మగారు ఇప్పుడు అమ్మమ్మ గంగలో స్నానం చేస్తే సరేండి, గంగలో మునిగితే పుణ్యం వస్తుంది కాబట్టి బాత్రూంలో స్నానం చేస్తామండి అంటారే కొందరు, అలా అనేవారు కదా ఆ రోజుల్లో. కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయక అందులో సంధ్యావందనం చేయక ఆ నీళ్ళే వస్తున్నాయి అని బాత్రూములో అని సరిపెట్టుకోవడం ఎంత కర్మ అవునా. ఆ కర్మయోగం లేనివాడు జయదేవుడు, కొంచెం నాలాంటి వాడు. అందుకని రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేసి పక్కన మంచినీటి కొలను ఇంకోటి ఉండేది, ఆ మంచినీటి కొలనులో నీళ్లు తీసుకుని అక్కడే సంధ్యావందనం చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఆ పూట ఎందుకు ఆయనకి తెల్లవారుజామున మూడింటికే మెలకు వచ్చేసింది. కారణం ఏమిటో తెలియదు, ఒక్కోసారి అలా మెలకు వస్తాయి. ఆ మెలకు రాగానే ఆయన మారు మాట్లాడకుండా చెరువు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఆకాశం అంతా ఇంకా నల్లగానే ఉంది. ఇదేమిటి, సూర్యుడు ఇంకా రాలేదు, తూర్పు తెల్లవారకుండానే తొందరపడి వచ్చినట్టున్నాను, బహుశా భ్రమ కలిగిందేమో నాకు, తెల్లవారింది అనే ఊహ కలిగి ఇక్కడికి వచ్చాను, ఇంకా తెల్లవారలేదు, పోనీ ఇక్కడ కాసేపు కూర్చుందాం. తెల్లవారాకే స్నానం చేసి సరిగ్గా సూర్యోదయ సమయంలోనే అర్ఘ్యం ఇవ్వడం ఆ రోజుల్లో ధర్మం. ప్రత్యూష పవనాంకురములు పైగొను వేళ వామనస్తుతి పరత్తమున లేచి సత్యాత్రుడగుచు నిచ్చలు నేగి అయ్యేట అఘమరషణ స్నానం ఆచరించి సాంధ్యకృత్యము తీర్చి సావిత్రి చెప్పించి సైకతస్థలి కర్మ సాక్షికెరగి అని మనకి అల్లసారి పెత్తన గారు అద్భుతమైన మాట చెప్పారు. ఎప్పుడూ కూడా సూర్యుడు అలా ఉదయిస్తున్న సమయానికి అక్కడికి వెళ్ళి ఆ సమయంలోనే సంధ్యావందనం చేసి అర్ఘ్యమిచ్చి అప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించి ఇంటికి వచ్చేవారు. ఈలోపు ఏం చేసేవారన్నమాట, ఈ కట్టుకున్న గుడ్డలతో స్నానం చేయాలి ఇప్పుడు నదుల్లో. అందుకని నదిలో స్నానం చేశాక ఈ బట్టలు ఒడ్డు మీద ఇసుకలోనో లేకపోతే తిన్నెల మీదో ఆరేసేవారు, పొడి బట్టలు కట్టుకుని జపం చేసేవారు. వీళ్ళు జపం చేసే సమయానికి ఈ బట్టలు ఆరిపోయేవి. ఫలసమిత్కుశ కుసుమాది బహుపదార్థతటియు ఉదికిన మడుగు దేవతలు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చునింటికి ప్రజలను మెచ్చి చూడ. అంత గొప్ప కాలం అది. హాయిగా జపతపాలు పూర్తి చేసుకుని ఈ బ్రహ్మచారులు తన శిష్యులు కూడా వస్తూ ఉండగా, శిష్యులు కూడా బాగా చదువుకునేవారు, గురువుగారికి సేవ చేసేవారు. ఆ రోజుల్లో గురువుగారు వెళ్ళి కాఫీ ఇవ్వడం కాదు, వాళ్ళే కాఫీ ఇచ్చేవారు గురువుగారికి. ఫ్లాస్క్ పుచ్చుకుని నేను వెళ్ళేవాడు కాదు. అలా సేవ చేస్తున్న శిష్యులు వస్తూ ఉండగా ఈ ఆరిపోయిన ఉతికినటువంటి బట్టలన్నీ తీసుకుని ఇంటికి వెడుతూ ఉండేవట. అప్పుడు అందరూ ఆయన మెచ్చుకునేవారు. ప్రవరాక్యుడి చరిత్ర అంత గొప్పది. మార్కండేయ పురాణంలో మీకు చెప్పాను దాన్ని. సార్వచేష మనసంభవం మార్కండేయ పురాణంలో అది, అందులో ఇవి కూడా చెప్పారు అప్పుడు. అది వినండి శ్రద్ధగా, చాలా అద్భుతమైన ఘట్టాలు అది. అందులో ఏంటంటే, ఒకవేళ చెరువు దగ్గరికి ముందు వెళ్ళిపోయినా కొంచెం ఇంచుమించుగా సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో ఉదయించబోయే ముందు స్నానం చేసి సమయమునకు లోపము లేకుండా సంధ్యావందనము అర్ఘ్యప్రదానాది కార్యక్రమాలు చేసేవారు. నిత్యం సమయ లోపం కాకుండా చూసుకునేవారట. కాలం ఎప్పుడూ కూడా పవిత్రమైనది, అందుకని ఏ సమయమునకు ఏం చేయాలో చేయాలి. ఏడింటికి అర్ఘ్యప్రదానం చేస్తే ఉపయోగం ఉంది? రోజు ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదాన పూర్వక ప్రాత సంధ్యార్ఘ్యం ఏంటి? ఒకనాడైనా టైంకి వద్దు. మరి పెద్దరాళ్ళే 7:30-8 లేచిపోతారు కొందరు. అమ్మవారికి 7:30-8 అప్పుడు వచ్చి దీపారాధన చేస్తారు, అదొక అదృష్టం. కాబట్టి అలా కాకుండా టైంకి చెయ్యాలి. ఈయన అక్కడ కూర్చున్నాడు. హఠాత్తుగా ఆ తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో నల్లని ఆకాశంలో నుంచి కోటి సూర్యుల కాంతి ఉదయించినట్టయింది. మహాకాంతి. ఆ కాంతిని సామాన్య మానవుడు చూడలేడు. దివి సూర్య సహస్రస్య భవే యుగపదుత్థిత. ఒకేసారి యుగపత్ అంటే ఏకకాలంలో ఒక్కసారిగా కొన్ని వేల మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి కనపడింది. మిరుమిట్లు కలుపుతున్న కాంతిని చూడలేక జయదేవుడు ఒక్క క్షణం కళ్ళు మూసేసుకున్నాడు. అంతలోనే మళ్ళీ కళ్ళు తెరిచాడు, మళ్ళీ మూసుకున్నాడు. ఈయన అదృష్టం, ఆయన కంటికి ఎక్కడి నుంచో ఒక దివ్యశక్తి వచ్చింది, దివ్య దృష్టి వచ్చింది. మానవ నేత్రములతో సూర్యుడిని కూడా చూడలేము. ఒకసారి చూడండి, బయటికి వెళ్ళి సూర్యుడిని చూడండి, కళ్ళు మసకలిస్తాయి, బైర్లు గమ్ముతాయి. ఎక్కువసేపు సూర్యుడికే చూస్తే కళ్ళు పోతాయి. అటువంటిది కోటి సూర్యుల కాంతి ఆకాశంలో ఉన్నప్పుడు ఈ కంటితో మానవుడు చూడగలడా? అందుకే భగవంతుడు ఆయనకి దివ్య దృష్టి ఇచ్చాట. ఆ దివ్య దృష్టి ఇవ్వగానే చూశాడు. ధగ ధగ వెలిగిపోతూ పైనుంచి కిందకి ఇద్దరు దిగొచ్చారు. అది ఒక ఆవిడ రాధ, ఒక ఆయన మాధవుడు. అది రాధామాధవుడు యొక్క దివ్య రూపం. ఈయన అలా రెప్ప వాల్చకుండా చూశాడు. ఈయన అనిమిషుడైపోయాడు. నిమిషము అంటే రెప్పపాటు, అది దేవతలకి ఉండదు. అందుకే దేవతల్ని అనిమిషులు అంటారు. ఇలాగే చూస్తారు వాళ్ళు, మనం అలా చూడలేము. చూస్తే ప్రమాదం. అందులో పురాణంలో అసలు కుదరదు. ఫ్రంట్ రోల్లోనే కూర్చుని అప్పుడప్పుడు అనుమానం వస్తుందన్నమాట నాకు. కళ్ళు మూసుకుని ఎంత తన్మయత్వంతో వింటున్నారో వీళ్ళని. కానీ అది తన్మయత్వం కాదని, అటుకులు పులిహార చిన్మయత్వం అని తర్వాత తెలుస్తున్నారు. ఏమంటే నిజమేనా? అవునా కదా, అప్పుడప్పుడు కళ్ళు మూసుకోవడం అది ఒక రకమైన తన్మయత్వం, అది తన్మయత్వమే. కారణం ఏంటో తెలిసిన, అన్నం బ్రహ్మేతి విజానాత్ అంటుందా లేదా వేదం? అన్నం పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మం కడుపులోకి వెళ్ళింది, కాకపోతే కొంచెం మోదాత ఎక్కువైంది. ఈ పరబ్రహ్మం ఎక్కువైపోయి ఆ ఆనందం చిన్మయత్వ రూపంలో వస్తుంది అనమాట. ఏదైనా చిన్మయత్వమే తన్మయత్వం. ఈయన మాత్రం ఆ చిన్మయత్వం లేకుండా అలాగే చూస్తూనే ఉన్నట్ట. అక్కడ రాధామాధవులు ఆ సరస్సులో జలక్రీడలు ఆడారు. ఒకప్పుడు బృందావనములో గోపికలతో కృష్ణుడు రాసక్రీడలాడిన దృశ్యం అంతా అక్కడ కనబడిపోయింది. అపూర్వ దృశ్యం అన్నమాట అది. అందులోకి దిగారు వాళ్ళు, నీళ్లు చల్లుకున్నారు. ఇంతలో రాధ శరీరం నుంచి కొన్ని వేల మంది గోపికలు బయటకు వచ్చారు. వాళ్ళంతా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందిని కౌగిలించుకున్నాడు, కొందరిని ముద్దు పెట్టుకున్నాడు, కొందరి చేతులు పట్టుకుని ఉప్పులు కుప్పాడాడు, కొందరి మీద నీళ్లు చల్లాడు, కొంతమందికి కొప్పులు సరి చేశాడు, కొందరికి కొప్పుల్లో పువ్వులు పెట్టాడు, కొందరికి చెవులకి కుండలాలు పెట్టాడు, కొందరికి కాళ్ళు ఎత్తాడు అలసిపోయిన వాళ్ళకి. ఇంత సేవ చేశాట. అదే నారియు నారియు నడుమ మురారియు. ఆ ఇద్దరు మధ్యలో చేరారట. ఇద్దరు స్త్రీలు, మధ్యలో ఒక కృష్ణుడు, ఇద్దరు కృష్ణులు, మధ్యలో ఒక స్త్రీ. ఈ విధమైన అపూర్వ దృశ్యం కనపడింది. అద్భుతమైన దృశ్యం అన్నమాట. ఇంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు హఠాత్తుగా వాళ్ళ వచ్చిన మాయమైపోయాడు. మొత్తం భాగవత దృశ్యం అంతా జయదేవుడు చూశాడండి. ఇది చూసిన తర్వాత రాసిన స్తోత్రమే యారమిత వనమాలిన. ఇది కేవలం కృష్ణ దర్శనం వల్ల రాశాడు ఆయన. అద్భుతమైన దృశ్యం. మొత్తం బృందావనంలో గోపికలతో ఆయన యమునా తీరంలో విహరించిన దృశ్యం అంతా కనపడింది. హఠాత్తుగా ఆ క్రీడలన్నీ అయిపోయాయి. చూస్తూ ఉండగా చెరువులో రాధామాధవులు విగ్రహాలు కొట్టుకొచ్చాయి. రాధ విగ్రహంగా మారిపోయింది, కృష్ణుడు కూడా విగ్రహం అయిపోయాడు. వెంటనే ఈయన చెరువులోకి దూకాడు, ఆ విగ్రహాలు తెచ్చుకున్నాడు. ఆ విగ్రహాలే భక్త జయదేవుడి దగ్గర చాలా కాలం ఉండేవి. అప్పుడు ఇప్పుడు సాక్షి గోపాలుడిని గుడి ఉంది కదా మన గుడి, ఆ గుళ్ళో ఆ విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవమూర్తులు, స్వయంభూ విగ్రహాలు అవి. చెరువులో బిందు బిల్వములో స్వయముగా రాధామాధవులిద్దరూ విగ్రహ రూపం ధరించి జయదేవుడి చేతిలోకి వచ్చారు. ఆ రోజు నుంచి ఆ విగ్రహాలు విడిచిపెట్టకుండా జయదేవుడు పూజించాడు. వాటిని తర్వాత ఇప్పుడు ఉత్సవమూర్తులుగా గుళ్ళో పెట్టారు, వాటి కళ్యాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి చోటకి వాళ్ళ మనం రాగలిగాం పూరి జగన్నాథం అంటే మాట్లాడుకోకండి. ఇప్పుడు ఆ మొత్తం ఘట్టం అంతా చెప్పుకుందాం అన్నమాట. ఒకప్పుడు గోపికలంతా మార్గశీర్ష మాసం రాగానే కృష్ణుడే మాకు భర్త అవ్వాలి అనుకున్నారు. కృష్ణుడు భర్త కావటం అంటే అంత తేలిక కాదు, కృష్ణుడిని పొందడం అంటే అంత తేలిక కాదు. దానికి ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం కాత్యాయని వ్రతం. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాః చేరుర్హవిష్యం భుంజానః కాత్యాయన్యచన వ్రతం. హేమంత ఋతువులో ప్రథమే మాసి మొదటి మాసమునందు, అంటే మార్గశీర్ష మాసమునందు, హేమంత ఋతువులో మార్గశీర్షము పుష్యము అని రెండు మాసాలు ఉంటాయి. అందులో మొదటి మాసమునందు మార్గశీర మాసంలో ఈ నందగోకులంలో ఉన్న స్త్రీలంతా తెల్లవారుజామున లేచారు, యమునా నదిలో స్నానం చేశారు. యమునా తీరంలో ఇసుకతోటి కాత్యాయని విగ్రహం తయారు చేశారు. ఆ విగ్రహాన్ని భక్తితో పూజించారు. ఎందుకు పూజించారు? శ్రీకృష్ణుడు తమకి భర్త కావాలి అని పూజించారు. నెలలాళ్ల పాటు కృష్ణుడు భర్త కావాలని కాత్యాయని వ్రతం చేశారు. ఈ వ్రతం చేసేవాళ్ళు హవిష్య అన్నమే తినాలి, నేతితో వండిన అన్నం భగవంతునికి అమ్మవారికి నైవేద్యం పెట్టి దాంట్లో కొంత ప్రసాదం తినేవారు. కేవలం నేతితో వండిన అన్నం అన్నమాట. ఇంకా అందులో పప్పులు గుప్పులు ఉప్పులు ఏం కలపకుండా కేవలం అన్నం ఉడుకుతూ ఉంటే పూర్తిగా నెయ్యి పోసేవారట, ఈ నేతి అన్నం తినేవారట. అలా ఒక మాసం పాటు హవిష్యాన్నం తింటూ అమ్మవారిని పూజిస్తూ నియమాలు పాటించారు. నేల మీద చాప వేసుకు పడుకునేవారు. రోజు పడుకునేటప్పుడు కృష్ణుడినే తలుచుకునేవారు. కృష్ణుడు మాకు మనోవల్లభుడు కావాలి అనుకున్నారట. ఎంత యోగం పట్టిందండి వాళ్ళకి. ఆ యోగం పూరి జగన్నాథంలో వచ్చిన మనందరికీ పట్టింది. మనందరం గోపికలను, కృష్ణుడే పరమాత్మ. గురువులు అనుగ్రహించాలనుకున్న అవతలవాడికి యోగం లేకపోతే రాలేరని చెప్పాను కదా. నేను ఒకళ్ళిద్దరు రమ్మన్నానండి, రమ్మని అడిగితే వాళ్ళ కర్మ వల్ల పూర్వజన్మ పాపం వల్ల రాలేకపోయారు. నేను అందరినీ రమ్మన్నాం, సాధారణంగా ఎవరికి చెప్పను. ఎవరి మీదైనా వాళ్ళకి ముక్తి ఇవ్వాలనే ఆత్మీయత ఏర్పడినప్పుడే రమ్మని స్వయంగా అంటాను. అది రెండో కంటాడికి చెప్పకుండా వాళ్ళు రాగలగాలి, కానీ రాలేదు. కర్మ ఏదో రకంగా భగవంతుడు దూరం చేసేస్తాడు. ఇప్పుడు నేను నిజంగా రమ్మనకుండానే వచ్చిన యోగ జాతకులు ఉన్నారు ఇద్దరు, చూశారో లేదో మీరు. ఇందులో కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే ప్రయత్నించి వచ్చారు. చివరి మూమెంట్లో నేను చెప్పేది ఏదో 3 నెలల ముందో 4 నెలల ముందో బుక్ చేసుకోవడం అదొక అదృష్టమే కాదన్నాను, కానీ చివరి క్షణాల్లో బాలకృష్ణ గారు సరోజ గారు ఇంటికి వచ్చి రేపు ప్రయాణం వరకు వచ్చి టికెట్ చేసుకొచ్చేసారు వాళ్ళు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఎన్నో యాత్రలు చేసి గురువు గారిని ఒక్కనాడు కూడా కించపరచకుండా భక్తితో పూజించిన పుణ్యం అది. ఆ పుణ్యం ఎక్కడికి వెళుతుందండి? యాత్రలు చేసిన పుణ్యం ఎక్కడికి వెళ్ళదు, గురువుని పూజించిన పుణ్యం ఎక్కడికి వెళ్ళదు. గురువే మా దైవం అనుకున్నటువంటి వాడి పుణ్యం పుచ్చిపోతుందన్నారు. అంటే అంత పుణ్యం పెరిగిపోయిందని అర్థం. పుణ్యం పుచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? మీ ఇంట్లో బియ్యం ఎక్కువైపోయి ఇంకా తినడానికి కూడా ఓపిక లేదు. అప్పుడు ఆ బియ్యం తినకపోతే కొంతకాలానికి ఏమవుతాయి? పుచ్చిపోతాయి. అలా పుణ్యం కూడా అంత ఎక్కువైపోయిందని అర్థం అనమాట. దానికి పుణ్యం పుచ్చిపోయిందంట అనమాట. ఆ పుణ్యం అనుభవించడానికి వీలు లేనంత ఎక్కువైపోతే ఏమైపోతుంది? కొంతకాలానికి అనుభవించకపోతే పుచ్చిపోతుంది, అది నవధాన్యాలలాగా. అలాగే నీ కూడు కుక్కలు తినమని వారు పూర్వం అంటే ఇంటి నిండా ఎక్కువైపోయి తిండి కుక్కలకు కూడా విరక్తి చెందిందనమాట. అంత తిండి ఎక్కువైపోయిందని అర్థం. కానీ మన వాళ్ళు అంత చమత్కారంగా చెప్పారంటే బాబు బాయిదారు గొడవ. కాబట్టి పుణ్యం పుచ్చిపోవాలి. పుచ్చిపోవాలంటే అంత పని చెయ్యాలి. చెయ్యాలంటే దానికి భక్తి కావాలి. ఆ భక్తి లేక మధ్య మధ్యలో ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడడం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తెల్లవారితే ఫ్లైట్, ఎక్కడో భగవంతుడు దెబ్బ కొడతాడు. ఫ్లైట్ లేదు, టైట్ లేదు, ఇంట్లో కూర్చుంటాం అంతే. ఏడుపు మొహం వస్తుంది, రానివ్వడు రానివ్వడు. గురుభక్తి లేకపోతే హరి దర్శనం చేయటం అసంభవం. అందుకని గురు గోవింద దోగు కడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆప్పునే గోవింద దియో బతాయి అన్నాడు కబీర్ దాస్. కబీర్ దాసు గొప్ప దోహ రాశాడు, నా ఎదురుగుండా గురువు గోవిందుడు నిలబడ్డారు, నేను ఎవరి కాళ్ళకి ముందు నమస్కారం చెయ్యాలా అనుకున్నాను. ఒక క్షణకాలంలో నేను ఒక నిర్ణయానికి వచ్చి ముందు గురువుకే నమస్కరించాను. ఎందుకంటే గురువు అంటూ ఉన్నాడు కాబట్టి గోవిందుడు గురించి తెలిసింది. లేకపోతే నాకేం తెలుసు గోవిందుడు ఉన్నాడని? గోవింద శబ్దం ఎవరు నేర్పారు నీకు? గురువు నేర్పాడు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అని గురువు చెప్పకపోతే నీకెలా తెలుసు? గురువు లేకపోతే మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? గురువు లేకపోతే ఈ ఉపాసన బలం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ముందు గురువుకు నమస్కరిస్తేనే గోవిందుడు సంతోషిస్తాడు. కనుక గురువుకే నమస్కరించాను, గురువు గారి చేతిలో ఉంటాడు గోవిందుడు, అప్పుడు ఇక్కడికి రాగలుగుతాం, వస్తే ఇలాంటి వినగలుగుతాం. ఈ పవిత్ర క్షేత్రంలో అటువంటి మహాభక్తుల యొక్క చరిత్ర వినడం అదృష్టం. లైవ్లో విన్నారు, అది వేరే విషయం. ప్రత్యక్ష ప్రసారంలో ఈ టీవీలో వింటున్నారు, తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వింటారు. ఆ యూట్యూబ్ కంటే ఐట్యూబ్ గొప్పది. ఎదురుగుండా కూర్చొని చూడడం అదృష్టం కదా, క్షేత్రంలో వినడం అదృష్టమే కదా. కాబట్టి ఎప్పుడైనా గురువులు రమ్మన్నప్పుడు రెండో మాట మాట్లాడకుండా మీ ఆజ్ఞ అనుకుని వస్తే వాడికి ఏ కష్టము ఆటంకం రాదు. ఏమోనండి మీరు రమ్మన్నారండి, ఇంట్లో ఏమైనా పెళ్ళుందేమోనండి, పెటాకులు ఉన్నాయేమోనండి, లేకపోతే పెన్షన్ పెరుగుతుందేమోనండి, వ్యాపారం ఏమోనండి అని అనుమానం వ్యక్తం చేసామా, అలాగే అయిపోతుంది. కాదు, మీరు చెప్పారు వస్తున్నాను, ఆటంకం రాదనుకుంటే వస్తారు. ఇదిగో మన అలాగే అమెరికా నుంచి ఆవిడ మేరీలాండ్ నుంచి జ్యోతి ఇలాంటి వాడు రాగలిగారు చక్కని. ఆస్ట్రేలియా నుంచి ఒక ఆవిడ వచ్చారు, కెనడా నుంచి ఒక ఆవిడ వచ్చారు. సస్కాచివా అంటుంది దాని పైకి, ఆ ఊరి నుంచి వచ్చారు ఒక ఆవిడ. ఇంకోటి ఏదో మౌంటైన్ నుంచి ఒక ఆవిడ వచ్చారు. ఎన్ని దేశాల నుంచి వచ్చారండి? అన్ని దేశముల నుంచి వచ్చి ఏ ఆటంకం లేకుండా చారుధామ యాత్రలో హాయిగా చూసి బదరీ వచ్చి కేదారం వచ్చి గురువుగారితో పాటు కొండెక్కి దర్శనం చేసుకుని 10 సార్లు లోపలే తిరిగి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఊళ్ళు ఇళ్ళకి హాయిగా చేరారు. అది వాళ్ళ గురుభక్తి, వాళ్ళకి మనస్సులో అంత నమ్మకం ఉంది వచ్చారు. ఆ నమ్మకం లేకపోతే పక్క నుండి హైదరాబాద్ నుంచి కూడా రాలేము. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ చేయించుకుని నేను రాలేకపోతున్నాను, నా బదులు వెళ్ళాక పక్కవాడిని పంపుతాం. ఎందుకంటే గురుభక్తులు ఎక్కడో తేడా వచ్చింది. తేడా వస్తే గురువుగారు రానివ్వడు, జగద్గురువు రానివ్వడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ లీలలు ఇక్కడ వినడం మీ పూర్వజన్మ సుకృతం. ఇది జగన్నాథుడు స్వయంగా కొలువైన స్థలం, భక్త జయదేవుడు నడయాడిన స్థలం. ఇంకెక్కడితో అవలా ఆయన చరిత్ర ఎంత గొప్పదో మీకు తెలుస్తుందండి. జగన్నాథస్వామి వారు ఎన్ని లీలలు చూపించాడో జయదేవుడికి, అటువంటివన్నీ మీరు వినబోతున్నారు. అది వినబోతున్నారంటే అది పూర్వజన్మ సుకృతం. ఇంకా ఏమవుతుంది ఇక్కడ? ఈ స్త్రీలంతా భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని తలుచుకుని కృష్ణుడు మా మనోవల్లభుడు కావాలి అని చాప మీద పడుకుంటూ హవిష్యాన్నం తింటూ కాత్యాయనిని పూజించారు. తెల్లవారుజామును లేచేవారట, 3 గంటలకల్లా లేచిపోయేవారు. లేచి స్నానం ఇంట్లో చేసి మళ్ళీ మార్గశీర్షవాసంలో యమునులో స్నానం చేసేవారు. ఇళ్లల్లో కొంతమంది పెందరాళ్ళు లేవలేరు, అలారం పెట్టుకుని కూడా నొక్కేస్తారు, మళ్ళీ పడుకుంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకున్నావా సుందరీ, పడుకున్నావా రమణీ, పడుకున్నావా గోపి, పడుకున్నావా రాధికా, పడుకున్నావా అని పడుకున్న వాళ్ళ పేర్లు తలచి ఆ పేర్లతో ఇంట్లో పడుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళని లేపి మళ్ళీ అందరూ కలిసి దారి పొడుగుతో కృష్ణుడి యొక్క లీలలు పాడుకుంటూ యమునా తీరానికి వెళ్ళేవారట. రమణుల్ ప్రొద్దున మేలు కాల్చి సఖులన్ రండంతు ఆత్మీయ నామముల జీరి కుచద్వయీ భరముల మధ్యంబులల్లాడగా ప్రమదోద్దామ గజేంద్రయానలగుతు పద్మాక్షుని పాడుచును యమునా తీరము చెరబోయిరి గృహీతాన్యోన్యహస్తాబ్జలై. ఈ స్త్రీలంతా తెల్లవారుజామున లేచేవారు. నిద్రపోతున్న తమ చెలికత్తెల్ని ప్రేమగా ఆత్మీయ నామంతో పిలిచేవారు, నిక్కునేములతో పిలిచేవారు. అంటే ఒరిజినల్ పేరు కాదు, ఒక ఆవిడకి ఏదో పేరు ఉంటుంది, రాధ అనుకోండి, ఏ రాధీ అని పిలుస్తారు అన్నమాట. ఇంకొక ఆవిడకి ఏదో సీత అని పేరు ఉంటే సీత అని పిలరగా సీతు అన్నాం. ఇంకొక ఆయనకి ఏదో ఉంటుంది రమణ అని, ఆవిడని బుజ్జి అన్నాం. ఇలాంటివన్నీ ఆత్మీయ నామాలు అంటారన్నమాట, ముద్దు పేర్లు. ఇలా ముద్దు పేర్లతో పిలుస్తూ నిద్రపోతున్న వాళ్ళని లేపి, ఇంకా నిద్రపోతున్నారా, ముద్దు నిద్రపోతే ఎలాగా? ముద్దుల కృష్ణుడు మనకి దక్కాలంటే ముద్దు నిద్రలోంచి బయటికి రావాలి, పొద్దున్న లేవాలి. 6 గంటలకు లేవడం అనే ఒక ప్రక్రియ మన దేశంలో పెట్టారు సుమా, 8 గంటలకు లేవకూడదు అనేవారట. ఇలా అందరినీ లేపి వాళ్ళందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ఒయ్యారంగా నడుచుకుంటూ దారి పొడుగుతా కృష్ణుడి పాటలే పాడుకుంటూ, కృష్ణుడు చేసిన లీలలు ఉంటాయి కదా, కాళీయమర్దనం మొదలైనటువంటి పాటలన్నీ పాడుకుంటూ వెళ్ళేవారు అన్నమాట. యమునా తీరానికి వెళ్ళాక స్నానం చేసి అమ్మవారిని పూజించి అక్కడే నేతితో అన్నం వండుకొని ప్రసాదం తిని మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. ఈ విషయం కృష్ణ పరమాత్ముడు కనిపెట్టాడు. ఇంకా ఆ ఒక్కరోజుతో వాళ్ళ వ్రతం పూర్తవుతుంది, ఆఖరి దినం అన్నమాట, అది చివరి రోజు. శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకంటే ముందే లేచాడు. లేచాడు అంటే అంతపూర్వం నిద్రపోయాడు కదా, ఆ పూట కృష్ణుడిగా ఒక మానవుడిగా నటించి నిద్రట్లోంచి లేచాడు. తోటి పిల్లల్ని మిత్రుల్ని లేవండి లేవండి అన్నాడు. ఇదేమిటి కృష్ణ చల్లో లేపేస్తున్నావు అంటే, ఇవాళ మంచి తమాషా చేయాలి లేవండి అని లేపి వాళ్ళని వెంట పెట్టుకుని వీళ్ళకంటే ముందే వెళ్ళిపోయాడు. ఈలోపు స్త్రీలు మరోవైపు నుంచి వెళ్ళారు. యమునా నదీ తీరంలో బట్టలన్నీ ఒడ్డున పెట్టి దిగంబరంగా నీటిలో దిగి జలక్రీడలు ఆడుకుంటున్నారు. అసలు మార్గశిర మాసం అది, ఫిబ్రవరిలో వస్తేనే మన వాళ్ళు గంగలో స్నానం చేయలేదు. ఇది మాఘమాసంలో, మాఘమాసంలో నేను ఒక్క పూట లేటుగా వెళ్ళానులేండి. వీళ్ళంతా పొద్దున్న వెళ్ళారు, నేను ఫ్లైట్లో కొంచెం లేటుగా వెళ్ళా. వెళ్ళగానే మా పారాయణ పూర్లు ఎవరూ కనపట్టలేదు. ఏ రెండు అడిగితే నేనే అన్నారు వాళ్ళు. అంటే ఒక్కొక్కడు ఎలుగుబంట్లో ఉన్నారు, కోతి టోపీ, ఒంటికి కోట్లు అవన్నీ వేసుకుని, అసలు వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేకపోయావు. నేను ఏం చేశాను, ఒక ఆయన అడిగాను ఎలా ఉంది చల్ అంటే, ఏం లేదు చల్ అన్నాడు ఆయన. ఈయన మాటనమే నేనేం పట్టుకెళ్ళలేదు అది కోటు. ఇక చూడండి గజగజ గజగజ వణికిపోవటమే, కాబట్టి ఎవరిని నమ్మకూడదని అర్థమైంది అప్పుడు. కాబట్టి మనమే మనమే నమ్ముకోవాలి. నాకు అర్థమైంది ఆ చలిని చూశాక, నాకు చలే, కాకపోతే నేను కొంచెం నటించాను చల్లేనట్టుగా, ఏమిటండి ఎలుగుబంటుల్లా అన్నాను. లోపల వణుకుతుంది, నాకు వణక్క కాదు కర్మ. కాకపోతే నేను కూడా చలి ఉన్నట్టుగా ఉంటే వీళ్ళంతా స్నానం చేయరని నేను హాయిగా స్నానం చేసేసాను. పాపం నాతో పాటు ఆ పూట చేసి 2వ రోజు నుంచి స్నానానికి వస్తే ఒట్టు. ఏమన్నా అంటే పారాయణ అవ్వలేదన్నా, పారాయణ అవ్వలేదంటే గొడవ ఉండదు కదా, అందుకని వేడినీళ్ళు స్నానం చేయడానికి ఇంట్లో పారాయణ అవ్వట్లేదు కూర్చున్నాను పాప వాళ్ళు. అంత చలి అంటే నిజంగా ఉడికించేసింది ఆ టైంలో. ఏది మాఘమాసంలో అటువంటిది, మార్గశీర్ష మాసంలో మంటల్లో పడినా చలి పోదని అర్థం. ఆ చలే ఆ శోభ ప్రాణం తీసింది పాపం. లెగ్గిన్ని వేసుకుని పైన చీర కట్టుకుని, ఏది మాఘమాసంలో శివరాత్రి కొద్ది ముందు ఈ కొబ్బరి డొక్కులతో మంట వేసుకుంది అటు పాపం కాశీలో. ఆ డొక్కులు అంటుకున్నాయి, ఈ చీర అంటే తీయగలిగింది కానీ ఈ లెగ్గిన్న వాళ్ళ వల్ల కాలిపోయింది. 1 వారం రోజులు ఆసుపత్రిలో ఉంది, శివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టేసింది కాశీలో. పాపం, పాపం కాదు, మనం వ్యవహారంలో పాపం అని జాలి పడతాం కానీ పరమ పుణ్యాత్పురాలు కనుక ఏదో కొద్ది 1 వారం రోజులు కొద్ది ఇబ్బంది పడినా మరీ తీవ్రమైన ఇబ్బంది పడకుండా ఆ కాశీ విశ్వనాథుడు శరీరంలో ఐక్యవచ్యం అయిపోయింది, ఐక్యురాలు అయిపోయింది, విశ్వనాథుడిలో లీనమైపోయింది పాపం. కాశీలోనే చచ్చిపోవాలో చచ్చిపోవాలో అని వెళ్ళింది, అక్కడికే వెళ్ళిపోయి శరీరంలో కలిసిపోయింది ఆయన దివ్య శరీరంలో, దివ్య మూర్తిలో లీనమైపోయింది. ఎందుకు చెప్తానంటే అంత భయంకరం చలి అక్కడ, నిప్పులు మీదకొచ్చినా మనకి ఏమనిపించదు అంత చలి వస్తుంది. అటువంటి చలిలో వీళ్ళు జలక్రీడలు ఆడారట. ఆడారంటే వాళ్ళల్లో ఎంత భక్తి ఉందో ఆలోచించండి. అందుకు చెబుతున్నా నేను, గముక్కుని బుడుంగుని ములిగి వచ్చేరటండి. మార్గశీర్ష మాసంలో మేము కురుక్షేత్రంలో గ్రహణ స్నానానికి వెళ్ళాం. గ్రహణానికి ఎప్పుడు ఎక్కడో చోట స్నానానికి పెడతాం, అలా వెళ్ళాం. అప్పుడు నాతో ఎంతమంది వచ్చారు చెప్పండి ఇందులో ఉన్నవాళ్ళు. చాలామంది కనపడుతున్నారు. ఎలా ఉంది చలి, ఎక్కువసేపు ఎవడన్నా అందులో ఉన్నాడా? ములిగి పరుగు పరుగు నొట్టుకొచ్చేసి అన్నారు, బట్టలు కట్టారు. నేను ములిగానని నా మీద పట్టుదలతో ములిగారు. ములిగినందుకు వాళ్ళ పాపాలన్నీ ములిగిపోయాయి, వాళ్ళు పైకి రాగలిగారు. చాలామంది స్నానాలు చేయరు, చేయలేక ఉడికిపోతారు. అటువంటిది వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుని జలక్రీడలు ఆడుతున్నారట. తోయజనయనలు యమునా తోయములందుంటయరిగి దోరగుడయ్యును తోయజనుడు తోయజనయనుడు హరి తన తోయము గోపకులు దాను దోతృప. ఈ పద్మాక్షులు గోపికా స్త్రీలు యమునా నదీ జలాలలో జలక్రీడలాడుతున్న విషయం తెలుసుకున్న కృష్ణుడు తన వాళ్లతో అక్కడికి ముందే వచ్చేశాడు. వచ్చి ఇవాళ వీళ్ళని పరీక్షించాలనుకున్నాడు. వాళ్ళేమో జలక్రీడలాడుతూ ఒడ్డును బట్టలు పెట్టి అసలు ప్రపంచం మర్చిపోయి కృష్ణ 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 అని నీళ్లు చల్లుకుంటున్నారులేండి. కృష్ణుడు తలుచుకోవటం వల్ల వాళ్ళ శరీరానికి ఎక్కడ చలి అనిపించట్లేదట. ఇంతలో కృష్ణుడు తన మిత్రులను, మీరు అల్లరి చెయ్యకండి, నిశ్శబ్దంగా ఉండండి అని కన్ను సైగతో ఆపాడనమాట అన్నాడు. అనగానే వాళ్ళు శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కృష్ణుడు ఏమి చెప్పినా కనుసైగలతో చెప్పేవాట, కనుసైగలతో చెబితే కూడా వాళ్ళు అర్థం చేసుకునేవారట. సాధారణంగా చాలామందికి అర్థం కాదు అంటే అర్థం కాదు, ఏం చేయమంటారండి అంటాడు. అంటే హారతి ఇమ్మని కదా, మళ్ళీ నాకు సైగ. సైగలతో అర్థం చేసుకోవాలంటే అవతల వాడికి వీడికి మధ్యలో కొంచెం బంధం ఉండాలి. కృష్ణుడి భక్తులంతా సైగలతో అర్థం చేసుకునేవారట అని కన్నుతో ఒక్క చూపు చూడగానే ఓహో కృష్ణుడు నిశ్శబ్దముగా ఉండమన్నాడు అని అర్థమైపోయి వాళ్ళలా ఉండిపోయారు అన్నమాట. ఆ తదనంతరం ఆయన కదల కుండని తోడి వారల కన్ను సన్నల నిల్పుచున్ పదములొయ్యన నేల వెట్టుచు పద్మనేత్రుడు మౌనియై పదల మాటున అల్లనల్లన పొల్చి పొల్చిన తంగుడై అతను గోరు చుడాసి వ్రేతల అంబరంబులు దొంగిలెన్ అంబరంబులు దొంగిలెన్. కదలకండని తన స్నేహితుల్ని కనుసైగలతో ఆపి పొదల మధ్యలోంచి పొంచి 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 వెళ్ళాడు. ఏమాత్రం పొదల్లోంచి దూరుతున్నప్పుడు పొదలు అల్లాడిపోకుండా చూసుకున్నాడు. సాధారణంగా చెట్ల కొమ్మల్లోంచి వెడుతుంటే చెట్ల కొమ్మలు కదులుతాయి, అలా కదలకుండా నిశ్శబ్దంగా దూరాడు. నేల మీద కాళ్ళు మెత్త మెత్తగా పెట్టాడు, పిల్లిలా నడిచాడు. అందుకే నల్ల పిల్లి అని మన పెద్దలు కవిత్వంలో సరదాగా చెప్పేవారు. పిల్లి నడిస్తే శబ్దం కాదు, అంత నిశ్శబ్దంగా వెళ్ళాడు. సమయం చూసుకున్నాడు, హఠాత్తుగా ఆ పొదల్లోంచి బయటకు వచ్చి ఆడవాళ్ళు బయట ఒడ్డు మీద పెట్టుకున్న బట్టలన్నీ ఒక లొంగ చుట్టి మూట చుట్టి ఆ మూట కట్టి బుధం మీద పెట్టుకుని టిక్కర పైకి ఎక్కేశాడు. వాళ్ళు ఇప్పి పెట్టిన గుడ్డలు, ఆ గుడ్డలు పట్టుకుపోయాడు. ఎంత ప్రేమ అండి ఆయనకి. మనం విడిచిన బట్టలంటే మైల బట్టలు వంటివి, ఆ బట్టలు అసలు ఎవరైనా ముట్టుకుంటారా? అవి ఎవరైనా ముట్టుకుంటే ముట్టుకున్న వాడికి వీళ్ళ పాపాలన్నీ వెళ్ళిపోతాయట. అంటే ఈ స్త్రీల పాపాలన్నీ ఆ మైలు బట్టల ద్వారా తీసుకుని ఆ పుణ్యాత్ముడు వాళ్ళని పరమ పుణ్యాత్ముల్ని చేశాడనమాట. అందుకని ఆ బట్టలు తీసుకున్నాడు ఆయన. అందులో ఇప్పిన బట్టలు ఉన్నాయి, కట్టుకోవడానికి పెట్టుకున్న బట్టలు ఉన్నాయి. సాధారణంగా కట్టుకున్న బట్టలు ఉంటాయి కదా, అవి విప్పారు. అయిన తర్వాత స్నానానంతరం కట్టుకోవడానికి తెచ్చుకున్న మంచి బట్టలు ఉంటాయి, అవి తీసుకున్నాడు. మొత్తం మూటగట్టి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది, విరిగి ముక్కలైపోయినా దాన్ని కాపాడారు. ఇప్పుడు చిన్న మొక్క మిగిలింది, అదొక కడిమి చెట్టు, కదంబ వృక్షం. అది ఏ పూర్వజన్మ పుణ్యం చేసుకున్నదో దాని మీదకి కృష్ణుడెక్కి తన కాలు దాని మీద పెట్టాట. ఆయన దాని మీద కాలు పెట్టి పెట్టడంతో దాని పూర్వజన్మ పాపములు తొలగి అది ముక్తి పొందిందన్నారు. సద్యో గర్భ విముక్త పాదప జను సంతాపమున్ నేపమున్. ఆ క్షణమే కృష్ణుడి యొక్క పాదాల స్పర్శ వల్ల ఆ పాదపానికి ఆ చెట్టుకి జనుస్సంతాపం తొలగిపోయింది, జన్మ దుఃఖం తొలగిపోయింది, జన్మించటం వల్ల వచ్చేటటువంటి కష్టం తొలగిపోయిందిట. అంత గొప్ప చెట్టు అయిపోయిందిట అది. ఆ చెట్టు మీదకి ఎక్కాడనమాట ఆయన. ఉజ్జద్గంధ గజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విగుండర్భకు భంగి దర్భకులతో హాసాధి అయి గొంతు తన్నద్యం భక్కణ శీతవాత జనితానందంబుతో ఎక్కే తా సద్యో గర్భ విముక్త పాదప జను సంతాపమున్ నేపము. ఒక గున్న ఏనుగులాగా అటు ఇటు పరిగెడుతూ ఈ వస్త్రాలన్నీ మూటగట్టుకొని ఆడవాళ్ల వస్త్రాలన్నీ మూటగట్టి చెట్టెక్కాడు. ఆయన సమస్త లోకాలకి మూలకారకుడు, ఆయనే మొదటి పురుషుడు, ఆది పురుషుడు. అయినా ఇప్పుడు చిన్న కుర్రాడి కింద మారాడు, గోపాల బాలుడిగా మారి చిన్నపిల్లలతో హాస్యాలాడుతున్నట్టుగా ప్రవర్తించాడు, వేళాపాడాలు చేశాడు. తాను పరమాత్ముడు, సమస్త లోకాలకి మూలకారకుడైన పురుషుడు అన్న విషయం మరుగున పెట్టాడు. ఎప్పుడైనా అంతే, గొప్ప గొప్ప గురువులు తాము గొప్పవాళ్ళం అనే విషయం పక్కన పెట్టి సరదాగా మాట్లాడతారట, మనతో కలిసిపోతూ ఉంటారట, మనని బొట్లో వేసుకుంటూ ఉంటారట. ఆయన మనలాంటి వాడు ఇడ్లీ తిన్నాడు, అటుకులు పులిహార తిన్నాడు, అబ్బే ఆయన కాఫీ తాగాడు అనే భ్రమ కలిగించడం కోసం అలా చేస్తారు. అందుకే ఆయన ఆద్యుడై ఉండి కూడా ఒక కుర్రవాడిగా మారి ఆ అర్భకులతో కలిసి వేళాకోళాలు చేస్తూ వీళ్ళ బట్టలన్నీ పట్టుకుని లొంగదుట్టి మూటగట్టి చెట్టు పైకెక్కి కూర్చున్నాడు. ఇది చూచారు స్త్రీలు. అయ్యో అయ్యో కృష్ణ, మా బట్టలు పట్టుకుపోయావా, వద్దు ఆయన మా బట్టలు మా బట్టలు అన్నారట. మామా వలు వలు ముట్టకు మామా, కొని పోకు పోకు మన్ను పుతగన్ మామా, నమేలగొనియదు మా మానసహరణ మేల మానుము కృష్ణ. వద్దు నాయన వద్దు, మా బట్టలు పట్టుకుపోవద్దు, మా అభిమానధనాన్ని పట్టుకుపోవద్దు, మా మనస్సులను హరించవద్దు, కృష్ణ మమ్మల్ని రక్షించు, నువ్వు మహాత్ముడివి. స్త్రీలు స్నానం చేస్తూ ఉంటే అక్కడికి పురుషులు రాకూడదు, పొరపాటున వస్తే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాలి, ఇది శాస్త్ర మర్యాద. నువ్వు పరమాత్ముడివి, గొప్పవాడివి, 10 మందికి బుద్ధి చెప్పవలసిన వాడివి, ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తావా, ఇటువంటి వింతలు నీ బుర్రలో తప్ప ఇంకెక్కడైనా పుడతాయా, మా బట్టలు మాకు ఇప్పిస్తే నీకు దాసులమై పడుంటాం, నమస్కారం చేస్తాం, మా బట్టలు ఇప్పించవా, ఒకవేళ ఇవ్వకపోతే నందమహారాజు గారికి చెబుతాం, నీ మీద ఫిర్యాదు చేస్తాం, ఆయన నిన్ను శిక్షిస్తాడు అని బెదిరించారు. అప్పుడు ఆయన పక్కపక్కనవ్వాడు. అసలు 10 మంది స్నానం చేసే నదులలో వస్త్రములు లేకుండా ఆడవాళ్ళు స్నానం చేస్తారా? ఒకవేళ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవించారు. కాబట్టి ఇది మీ దోషమే. ఇవి పబ్లిక్ ప్లేసెస్, నదులంటే ఏకాంత ప్రదేశాలు కావు. మీరు చేసిన తప్పు మీరు ఇంకా గ్రహించలేకపోతున్నారు. మీకు బట్టలు కావాలంటే నీటిలోంచి బయటకు వచ్చి 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరిస్తేనే మీ బట్టలు మీకు ఇస్తాను, లేకపోతే ఇవ్వను. మీకు బట్టలు కావాలా, నీటిలోంచి బయటికి రండి, లేకపోతే ఇవ్వనన్నట. ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. బయటికి వెడితే ఎలాగా, పోనీ కృష్ణుడు ఒక్కడే ఉంటే ఏదో వచ్చేవాళ్ళం, పిల్లల్ని వెంట వేసుకొచ్చాడు పైగా. అలాగని వెళ్లకుండా ఉంటే చలికి వణికిపోతున్నాం, చచ్చిపోయేటట్టున్నాం, గడ్డగట్టేస్తోంది శరీరం అనుకున్నారు. కొందరు వెడలుదమందురు, కొందరు వెడలుటయు సిగ్గుగొరు గోవిందుండందురు, తమలో వడకుతు కొందల మందుదురు. కొంతమంది ఏమో వెడదామంటారు, కొంతమంది వెళ్ళడం ఎలాగే, సిగ్గు కదా, కృష్ణుడుగా వెడితే మన సిగ్గుల్ని అపహరించడా అని కొందరు అంటారు. ఈలోపు నీళ్లలో చలికి గజగజ వణికిపోయారు, వెడదామా వద్దా అనుకున్నారు. చివరికి కృష్ణుడు, ఆయన పరమాత్ముడు, ఆయన ఏం చెబితే అదే విందాం, ఆయన మనం జగద్గురు అనుకున్నాం, మహానుభావుడు చెప్పినప్పుడు వినకుండా ఎందుకు ఉండడం, ఈ నీళ్లల్లో చలికి గడ్డగట్టి శరీరం విడిచిపెట్టే కంటే ఆయన దగ్గరికే వెడదాం అనుకుని చివరికి 2 చేతులు జోడించి బయటకు వచ్చేశారు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మాయిలు మీకు ఒక విషయం చెబుతున్నాను వినండి, ఇలాంటి వ్రతములు చెయ్యకూడదు. ఏమిటది దోషం, మీరు చేసిన దోషం, నగ్న స్నానమాచరేత్తని వేదం చెబుతున్నది. అసలు నగ్నముగా స్నానమే చేయకూడదు, ఏది నదులు లాంటి వాటిలో. వ్రతములు చేస్తున్నప్పుడు ఇంట్లో కూడా చేయకూడదట నగ్న స్నానం. సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నారు, లేదా భాగవత సప్తాహం చేయాలనుకున్నారు, ఇంకేదో వ్రతం చేయాలనుకున్నారు, వరలక్ష్మి వ్రతం చేయాలనుకున్నారు. ఇలా వ్రతం చేయాలనుకున్న వాళ్ళు వ్రతం చేస్తున్న రోజున ఆఖరికి ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినా ఒంటికి ఏదో ఒక గుడ్డ లేకుండా స్నానం చేయకూడదు. అందుకే పూర్వం ఇలాంటి పొరపాటు జరగకుండా ఉండడానికి నడువుకు మొలతాడు కట్టేవారు, అందుకని మొలతాడు పెట్టారట. ఈ మొలతాడు నూలే కదా, ఒక్క నూలు పోగానే ఒంటి మీద ఉంటుంది అని. అలా లేకుండా స్నానం చేస్తే వ్రతం మొత్తం నాశనమై దుష్ఫలితం వస్తుంది, సత్ఫలితం రాదు. అందున నదులలో పొరపాటు కూడా చేయకూడదు. పొరపాటు కూడా వస్త్రం లేకుండా నదుల్లోకి వెళ్ళబడతాడండి, వెడితే ఎంత పాపమో మార్కండేయ పురాణాలు చెప్పారు. ఏ గంగానదులలో స్నానం చేస్తున్నప్పుడు గొడ్డెప్పుకు స్నానం చేయకూడదు, కంపల్సరిగా తుబ్బాలో ఇంకోటో కట్టుకోవాలి. అందువల్ల వస్త్రము లేని స్నానం ప్రమాదకరమైనది. మీరు కాత్యాయని వ్రతం చేశారు. ఈ వ్రతం చేస్తున్నంతకాలం బట్టలు లేకుండా నదిలోకి వెళ్ళి స్నానం చేయకూడదు. అలా బట్టలు లేకుండా నగ్నంగా యమునా స్నానం చేయటం వల్ల కాత్యాయని దేవికి మీ మీద కోపం కలిగింది. దానివల్ల మీరంతా నరకానికి పోయేవారు. వ్రత ఫలితం రాదు సరికదా, నరకానికి పోయేవారు మీరు. ఆ ఫలితం మీకు రాకుండా, అంటే నరక ఫలితం, పాప ఫలితం మిమ్మల్ని అంటకుండా ఉండడానికే బట్టలు నేను అపహరించాను. వ్రతనిష్టలయ్యుండి వలువలు ముట్టక నీరు సొచ్చిరి మీరు నియతి తప్పి కాత్యాయని దేవి కళ్ళ చేయుట కాక ఈ రీతి నోవువారెందు కలరు. కాత్యాయని దేవికి అపచారం చేయటం తప్ప ఇలాంటి వ్రతం చెయ్యొచ్చా? వ్రతనిష్టలయ్యుండి బట్టలు ధరించక యమునులోకి దిగారు మీరు. ఇది మహాపాపం. దీనివల్ల 1000 జన్మలు పురుగులుగా పుట్టేవారు మీరు. అందుకనే నేను మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చాను. మీకు వ్రత ఫలితం కావాలి, చేసిన తప్పులు తొలగిపోవాలి అనుకుంటే నాకు 2 చేతులు జోడించి నుదుటికి చేర్చి నమస్కరిస్తే అప్పుడు బట్టలు ఇస్తానన్నాడు ఆయన. మళ్ళీ మనకు అనుమానం రావాలి కదా, వీళ్ళేదో తప్పు చేస్తే వీళ్ళ బట్టలు అపహరించి చేతులు 2 నేమో నుదుటికి చేర్చి నమస్కరిస్తే బట్టలు ఇస్తాను అప్పుడు మీ అపఫలితం పోతుంది సత్ఫలితం వస్తుంది అంటాడు ఏమిటి, కారణం ఏమిటి? అది గోపికలకు అర్థమయ్యింది. ఏమని అర్థమయ్యింది? జీవితంలో మనం పొరపాటు చేశాం, ఈ పొరపాటు దిద్దుకునే అవకాశం కృష్ణుడిచ్చాడు. వ్రతములు చేశాక చివరిని ఏం చెబుతాం? కాయేన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శరీరముతో కానీ, వాచ వాక్కుతో కానీ, మనస మనస్సుతో కానీ, ఇంద్రియైర్వ ఇంద్రియములతో కానీ, ఇంకా ఏదైనా యజ్జత్ కరోమి ఏమేమి చేస్తున్నామో ఆ సకలము నారాయణాయ పరస్మై సమర్పయామి. సకల దేవతలకి మూలకారకుడైన పరాత్పరుడైన నారాయణుని కొరకు సమర్పిస్తున్నాను అని ఆఖరిని చేతిలోకి నీళ్లు తీసుకుని పళ్ళెల్లో విడిచిపెడితే అప్పుడు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సమస్తం విష్ణువుకి సమర్పించాలి. ఒక్క విష్ణువు మాత్రమే ఈ పాపాల నుంచి మనల్ని అనుగ్రహిస్తాడు, పాపాలు తొలగించి మనల్ని పవిత్రుల్ని చేస్తాడు. అందుకే కృష్ణార్పణ వస్తు అనాలా లేదా చివరినట్టున్నా మనం పరమేశ్వరార్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అని భగవంతునికి సమర్పించవలసిందే. చిట్ట చివర గోవిందునికి సమర్పించవలసిందే. అప్పుడు అందులోన దోషాలు పోతాయి. ఆ గోవిందుడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి గోవిందునికి నమస్కరిస్తే మన పాప ఫలితాలన్నీ ఆయనకి సమర్పించి మనం పుణ్యాత్తులం అయిపోతాం అని వాళ్ళు గ్రహించేశారట. వ్రతములు చేయుచు ఒక్క మాటైనా యవ్వానిల్ విచారించినన్ వ్రతభంగంబులు మాను అట్టి వరదును వామాక్షులీక్షించియు గత చేలాప్లవనంబు నేడు వ్రతభంగం బంచు శంకించి పాళ్ళతటన్యస్తకరాబ్జలై సరసిలీల మృక్కిరి ఇట్లందరూ. వ్రతములు చేస్తున్నప్పుడు అందులో ఎప్పుడైనా లోపాలు వస్తాయి. ఎంత గొప్పవాడైనా వ్రతం చేస్తున్నప్పుడు ఏదో ఒక లోపం లేకుండా ఎలా ఉంటుంది? ఒక్కోసారి నెయ్యి తక్కువ రావచ్చు, ఒక్కోసారి దీపం కొండెక్కచ్చు, ఒక్కోసారి తలపరాలు సరిపోవచ్చు, ఏదో ఒక లోపం వస్తుంది. లోపం లేకుండా ఎలా ఉంటుందండి? అలా వ్రతములు చేస్తున్నప్పుడు లోపం వచ్చాక ఏం చేయాలి? ఒక్కసారి కృష్ణ నీకు ఈ వ్రత ఫలితం అర్పిస్తున్నాం కృష్ణార్పణ వస్తు అని పలికి చేతిలోకి నీళ్లు అక్షతలో తీసుకుని పళ్ళెంలో విడిచిపెడితే మనము చేస్తున్న వ్రతములలో ఉన్న భంగములన్నీ తొలగిపోతాయి, వ్రతభంగాలన్నీ నశించిపోతాయి, పాపాలు నశిస్తాయి, వ్రత ఫలితం వస్తుంది. అటువంటి స్వరూపుడు కృష్ణుడు ఇక్కడున్నాడు. వ్రతభంగములు తొలగించే ఆ గోవిందుడే కృష్ణుడు. ఆ కృష్ణుడు ఎదురుగా ఉండగా ఆయన చెప్పినట్టు చేయకపోతే మన వ్రతభంగములు తొలగవు, పుణ్యం రాదు, ఇతడే పరమాత్మ అని గ్రహించి వాళ్ళు ఆయన చెప్పినట్టే 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించారో లేదో తక్షణం వారి సమస్త దోషాలు వ్రతదోషాలు భస్మం అయిపోయాయి. అందుకే వాళ్ళు అనుగ్రహం పొందారు, కృష్ణానుగ్రహం పొందారు. అప్పుడు కృష్ణుడు వస్త్రాలు ఇచ్చాడు. ఆ వస్త్రాలు ధరించి వాళ్ళు, కృష్ణ ఎలాగో నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీతో రాసక్రీడలు ఆడాలి అన్నారు. ఆయన నవ్వి, సమయం వస్తుంది దేనికైనా, ఆ సమయం వచ్చేదాకా నిరీక్షించండి, రాబోయే కార్తీక మాసంలో శరత్కాలంలో మీతో క్రీడిస్తాను యమునా తీరంలో, అప్పటిదాకా ఇళ్ళకపోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. శరత్కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. అదిగో ఆ శరత్కాలమే, ఇందాక నేను చెప్పానే రాధామాధవుల యొక్క విగ్రహాలు వచ్చినటువంటి కాలం, ఆ విధానం అదంతా జయదేవునికి కళ్ళ ముందు కనపడింది. సరస్సులో యమున కనపడింది, ఆ యమునలో గోపికలతో కృష్ణుడు క్రీడిస్తున్న దృశ్యం కనపడింది. అంతా చూశాడు ఆయన. ఆఖరణ రాధామాధవులు విగ్రహాలుగా మరి ఆయన చేతికి వచ్చారు. ఆ విగ్రహాలని 36 సంవత్సరములు పూజించేట ఆయన, 36 ఇయర్స్. అన్నాళ్ళు ఎవరు పూజించగలరు? అవి పూజించిన తర్వాత అవి ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాయి. ఆ తర్వాత ఆయన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది అనుకోండి ఆ మహానుభావుడిది. మళ్ళీ మనం తర్వాత భాగంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోపికలు ఎప్పుడు శరత్కాలం వస్తుందని ఎదురు చూసినట్టుగా, ఆ శరత్కాల ఘట్టం రాసక్రీడా ఘట్టం ఎప్పుడు వస్తుందని మీరు కూడా ఎదురు చూడండి. మనందరం జీవాత్మలమే కనుక.
వైకుంఠపుర నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస ఉరమను దుసిరివసింప చరణముల ధరల సింప ఉరమను దుసిరివసింప చరణముల ధరల సింప నిన్ను కొల్లుచు వారి కొరకు విచ్చేసిన ఉధరకు నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ మహేశ వైకుంఠపుర నివాస పద్మాకర గ్రహీత ధోత ప్రపంచ భూత పద్మాకర గ్రహీత ధూత ప్రపంచ భూత నాశితను లోక కష్ట సద్భక్త భక్తి తుష్ట నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నారాయణ మహేశ వైకుంఠపుర నివాస.